గురువును సాక్షాత్తు పరమాత్మే అని తెలియజేయటం కోసం గురువులో పరమాత్మ యొక్క లక్షిత లక్షణాలన్నీ కూడా ఉన్నాయని నేను తెలియజేయటం జరిగింది. ఇప్పుడు గురువులో పరమాత్మ యొక్క లక్షణాలు ఉండటం కాదు, అసలు గురువు సాక్షాత్తు పరమాత్మే అని తెలియజేయటం కోసం ఇప్పుడు మళ్లీ శ్లోకాలు ప్రారంభిస్తున్నారు. దానికి ముందుగా గురువు సర్వవ్యాపకుడని, నిర్గుణుడని, నిర్మలుడని, శాంతుడని ఇలా రకరకాలైనటువంటి భావాలతో తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గురువు అనగానే దేహంతో ఉన్నటువంటి ఆ భావాన్ని వదిలిపెట్టి గురువు యొక్క యథార్థ తత్వాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడే ఈ చెప్పినటువంటివన్నీ కూడా సరవుతాయి అని ముందుగా మనం తెలుసుకోవాలా. అలా తెలుసుకుని ఇప్పుడు గురువు సాక్షాత్తు పరమాత్మే అని చెప్పడానికి ఏ రకమైనటువంటి భావాలను తెలియజేస్తున్నారో 65వ శ్లోకం చూడండి. నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవ చ వ్యాప్తం యేన జగత్ సర్వం తస్మై శ్రీ గురవే నమః. జంగమం అంటే కదిలేటువంటివి ఏమున్నాయి, మనుషులు, జంతువులు, పశుపక్షాదులు ఇవన్నీ కూడా కదులుతూ ఉంటాయి. స్థిరం ఏవచ కదలకుండా ఉండేటువంటివి అంటే పర్వతాలు, కొండలు ఇలాంటివన్నీ కూడా కదలకుండా ఉండేటువంటివి. అంటే ఈ కదిలేవి కదలకుండా ఉండే వాటితో కూడినటువంటి జగత్ సర్వం, ఈ జగత్తంతా కూడా ఏనా, ఏ గురు పరబ్రహ్మ స్వరూపం చేత వ్యాప్తం, వ్యాపించబడి ఉన్నదో, అంటే ఈ ప్రపంచమంతా కూడా ఏ గురు పరబ్రహ్మ చేత వ్యాపించబడి ఉన్నదో, నిర్గుణం నిర్మలం, ఏ రకమైనటువంటి గుణాలు లేనటువంటి గుణరహితుడు, అలాగే నిర్మలం, ఏ రకమైనటువంటి కల్మషాలు లేనటువంటి వాడు, శాంతం, పరమశాంత స్వరూపమై ఉన్నటువంటిది అయినటువంటి తస్మై, అటువంటి శ్రీ గురవే నమః, అటువంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను. కాబట్టి ఇక్కడ గురువుని సాక్షాత్తు పరమాత్మగా మనకి తెలియజేస్తా ఉన్నారు. ఈ చరాచర జగత్తు అంతా కూడా ఏ గురు పరబ్రహ్మ చేత వ్యాపించబడి ఉన్నదో, అనగా ఏ గురు పరబ్రహ్మ స్వరూపం, ఏ గురువు యొక్క ఆత్మస్వరూపం, సర్వవ్యాపక చైతన్యమైనటువంటి స్వరూపం, ఏ రకమైనటువంటి కల్మషాలు లేనటువంటి స్వరూపం ఈ జగత్తునందంతటా ఆవరించబడి ఉంది. జగత్తునందంతటా ఆవరించబడటం కాదు, జగత్తంతా నిజంగా ఆ స్వరూపంలోనే ఉంది. అదిగో అదే గురువు, గురు పరబ్రహ్మ, గురు పరమాత్మ అని తెలియజేస్తున్నారు. అలాగే త్రిగుణాలకి అతీతంగా, ఎందుకంటే ఈ లోకంలో జన్మించినటువంటి సమస్తమైనటువంటి జీవులకి కూడా మూడు గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఒక గుణం పెచ్చుంటుంది, ఒక గుణం తక్కువ ఉంటుంది. అయితే ఈ మూడు గుణాలు లేకుండా ఉన్నటువంటి వాడు ఎవరనంటే, మూడు గుణాలని గనక దాటితే, మూడు గుణాలని గనక వదిలేస్తే అతడు సాక్షాత్తు పరమాత్మ. అలాగనే సకల వృత్తులు కూడా నశించి పరమశాంత స్వరూపమైనటువంటి వాడు. అంటే సకల వృత్తులు అంటే రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు కానీ, లేదా నీ లోపల ఉన్నటువంటి వాసనలను బట్టి కానీ అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ కూడా ఆగిపోయినటువంటి వాడు పరమశాంత స్వరూపమైనటువంటి వాడు. అటువంటి సర్వవ్యాపి, సర్వాంతర్యామి అయినటువంటి గురు పరమాత్మ కొరకు నేను ఎల్లప్పుడూ కూడా వందనం చేస్తూ ఉన్నాను అంటున్నారు ఇక్కడ పరమశివుడు. అంటే గురువు అంటే ఆత్మని, నిజంగా గురువే కాదు, అందరూ కూడా ఆత్మస్వరూపమే. కాకపోతే ఆత్మస్వరూపమని అందరికీ తెలియజేసేవాడు గురువు గనక ఇక్కడ గురువుని ప్రత్యేకంగా ఆత్మస్వరూపం చెప్తున్నారు. అంతేగాని మిగిలినటువంటి వాళ్ళంతా అనాత్మస్వరూపం అని అనుకోవాల్సిన పల్లె, అందరూ ఆత్మస్వరూపమే. ఆఖరికి జంతువులు, పశుపక్షాదులు కూడా ఆత్మస్వరూపమే. కానీ వాటికి తెలుసుకునేటువంటి అవకాశం లేదు. ఎవరిని చెప్పినా కూడా మానవుడు మాత్రం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్నా వినియోగించుకునేవాడేమో నూటికొక్కడు కూడా ఉండడు. మిగిలినటువంటి వాళ్ళంతా అవకాశాన్ని వినియోగించుకునేటువంటి వాళ్ళే. అందుకని గురువు అంటే ఆత్మస్వరూపమే, యథార్థంగా దేహం కాదు, ఇంద్రియాలు మనస్సు బుద్ధి కాదు. అదిగో ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి గురువు. ఆత్మ అంటే పరమాత్మే కదా, పరబ్రహ్మమే కదా, కనుక గురువు పరబ్రహ్మమే. మరి పరబ్రహ్మ అయినప్పుడు ఆ ఆత్మస్వరూపం పరమాత్మ స్వరూపం ఎలాంటిది? ఆ చైతన్యం సర్వవ్యాపి, అంతటా ఉండేది. అంటే ఈ జగత్తునందు అంతటా కూడా వ్యాపించి ఉంది. ఈ జగత్తుకు ఆవల కూడా అది వ్యాపించే ఉంది. అంతేకాకుండా గుణాతీతం, పరమాత్మ గుణాతీతం. గుణాతీతం అనుకుంటాం కూడా తప్పు, గుణరహితం. గుణాలు ఉండి వదిలినటువంటి వాడు గుణాతీతుడు. అసలు గుణాలు ఎప్పుడూ లేనటువంటి వాడు గుణరహితుడు. కాబట్టి గుణాతీతుడు గుణరహితుడు కావాలి, గుణాతీతుడు గుణరహితుడిలో కలిసిపోవాలి. అంటే ఆత్మ పరమాత్మలో కలిసిపోవాలి. అంటే ఆత్మ పరమాత్మేనని తెలుసుకుని పరమాత్మగా ఉండిపోవాలి. ఆ ప్రకారంగా గుణాతీతుడు. ఇంకోటేమో నిరంజనుడు, అంటే ఏ రకమైనటువంటి కల్మషాలు లేనటువంటి వాడు. కల్మషాలు లేకపోవటానికి తనకన్నా వేరుగా రెండవది ఏది లేదు కాబట్టి కల్మషాలు ఉండవు. పరమశాంత స్వరూపుడు. శాంతం ఎందుకుంటుంది? ఒక్క ఆలోచన కూడా లేకపోతే శాంతంగా ఏముంది? రాత్రి గాఢనిద్రలో శాంతంగా లేవు. కాబట్టి ఆ ప్రకారంగా ఉండేటువంటి వాడు. అటువంటి గురువుకి నమస్కారం అంటున్నాడు ఇక్కడ శివుడు. ఏ సద్గురువు తన స్వస్వరూపంలో నిలిచి తాను ఆత్మనని తెలుసుకొని తాను ఆత్మగానే ఉంటాడో, తాను సర్వవ్యాపక చైతన్యంగా ఉంటాడో, తాను సర్వత్రా ఉన్నట్టుగానే భావిస్తాడో, తనలోనే సమస్తమైనటువంటి జగత్తు ఉన్నట్టుగా భావిస్తాడో, అదిగో అటువంటి సద్గురువు పరమాత్మే గనక అతడు సర్వవ్యాపి గుణాతీతుడు అని తెలియజేస్తున్నారు. ఇక్కడ అతడు అంటే అర్థం చేసుకోవటం కోసం అంటమే, అది అనాల. ఎందుకంటే పరమాత్మ స్వరూపం గనక. ఆ ప్రకారంగా గురువు ఇలా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే అని తెలియజేసిన తర్వాత, మరి అటువంటి గురువే పరమగతి. అంటే ఎవరైతే జన్మ సార్థక్యానికి ప్రయత్నం చేస్తారో, ఎవరైతే ఈ జన్మ ఎందుకొచ్చిందో తెలుసుకొని ఆ జన్మని సార్థకం చేసుకోవాలి అనుకుంటారో, దానికోసమని ఎవరు ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని ఆ పరమాత్మ నేనేనని తెలుసుకొని పరమాత్మగా ఉండిపోవాలనుకుంటారో, అటువంటి వాళ్ళకి తప్పనిసరిగా గురువు అనేటువంటి వాడు అవసరం. అందుకని ఇక్కడ గురువు పరమగతి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎప్పుడనంటే ఆ స్థాయిలోనే కాదు, ఆ ఎప్పుడు కూడా గురువు అనేటువంటి వాడు అవసరం ఉన్నాడు అని. మరి ఏం చెప్తున్నారో 66వ శ్లోకం చూడండి. సపిత సత్యమే మాత, సబంధు సచ దేవత, సంసార మోహనాశాయ తస్మై శ్రీ గురవే నమః. సపిత అతడు తండ్రి, అతడు అంటే ఆ గురువు, గురు పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి గురువు తండ్రి. సత్యమే మాత, ఆ గురువే నాకు తల్లి. చ అన్నారు కాబట్టి కూడా, అంటే తండ్రే కాదు తల్లి కూడా ఆ గురుదేవుడే. స బంధు, ఆ గురువే నాకు బంధువు. స దేవత, ఆ గురువే దేవత కూడా, నా ఇష్ట దైవమైనటువంటిది కూడా. సంసార మోహనాశాయ, ఈ సంసారం అనేటువంటి భ్రాంతిని నశింపజేసేటువంటి తస్మై శ్రీ గురవే నమః, అటువంటి గురుదేవునికి నేను సదా ప్రణమిల్లుతున్నాను అంటున్నారు. కాబట్టి గురువుని ఇక్కడ తల్లి, తండ్రి, బంధువు, దైవము, సంసార భ్రమను తొలగించేటువంటి వాడు, అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే పరమభక్తితో ఉన్నటువంటి శిష్యుడికి గురువు తండ్రి లాంటి వాడే. తండ్రి లాంటి వాడని చెప్పాల, తండ్రి అన్నారు. తండ్రి అంటే కన్నవాడనేటువంటి అర్థం కాదు ఇక్కడ. తండ్రి అంటే పాలించేవాడు, పోషించేవాడు. మరి తండ్రి ఏం చేస్తుంటాడు, బిడ్డల్ని వాళ్ళకి కావాల్సినవి కొనిపెట్టి పోషిస్తూ ఉంటాడు, వాళ్ళకేం ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడతా ఉంటాడు, వాళ్ళని సన్మార్గంలో నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వాళ్ళకి ఏ లోటు లేకుండా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పనులు చేసేటువంటి వాడు తండ్రి గనక, ఇక్కడ గురువు కూడా అదే పనులు చేస్తాడు అందుకని తండ్రి అని అర్థం. అలాగే గురువే తల్లి కూడా అన్నారు. తల్లి ఏం చేస్తుంది, తల్లికి మమకారం ఎక్కువ. బిడ్డల మీద ఎంత ఎటువంటి పరిస్థితుల్లో కూడా బిడ్డల మీద మాత్రం మమకారం ఉంటుంది, పరమ ప్రేమతో ఉంటుంది తల్లి. అంతేకాదు ఆ బిడ్డల యొక్క శ్రేయస్సుని కోరుతూ ఉంటుంది. ఆ బిడ్డేమో ఆ తల్లిని పట్టించుకోకపోయినా, ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు లోకంలో, తల్లి మాత్రం ఆ బిడ్డ యొక్క శ్రేయస్సు, బిడ్డ బాగుండాలా అనేటువంటి విషయాన్నే కోరుకుంటా ఉంటుంది. కాబట్టి ఆ లక్షణం ఉన్నటువంటి వాడు సద్గురువు. అలాగే గురువే బంధువు అన్నారు. బంధువు ఏం చేస్తుంటాడు, క్షేమ సమాచారాలు విచారిస్తుంటాడు. ఎప్పుడైనా కనపడ్డారనుకోండి, క్షేమంగా ఉన్నావా అని అడుగుతాడు. సరే ఏదన్నా ఒకరో తేడా కనుకుంటే చేతనైనటువంటి సాయం కూడా చేస్తూ ఉంటాడు. అలాగే గురువే ఇష్టదైవం అన్నారు. మరి దైవం ఏం చేస్తుంది, దైవం జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది, మనలో ఆలోచనల్ని రేకెత్తించేది. ఆలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు కాదు, మంచి ఆలోచన. అంటే మనలో మంచి ఆలోచనలు రేకెత్తించేటువంటిది మన ఇష్టదైవం. ఈ ప్రకారంగా గురువు తల్లిగా, తండ్రిగా, బంధువుగా, ఇష్టదైవంగా ఉన్నాడు అని, అందుకని గురువుని తల్లి, తండ్రి, బంధువు, ఇష్టదైవం అన్నారు. అంటే సన్మార్గంలో నడిపేటువంటి వాడు తండ్రిలాగా, శ్రేయస్సును కోరుకునేది తల్లిలాగా, అలాగే క్షేమ సమాచారాలు విచారించే బంధువులాగా, అదే ప్రకారంగా జ్ఞానాన్ని అందించి మంచి ఆలోచనల్ని రప్పించేటువంటి వాడుగా దైవంగా గురువే ఉన్నాడు. కాబట్టి గురువే ఈ నాలుగు రకాలైనటువంటి పాత్రల్ని పోషిస్తున్నాడు. అంతేకాదు సంసార మోహనాశాయ అన్నారు. ఈ సంసారం మీద మనకు విచిత్రమైనటువంటి మోహం ఉంది. ఎందుకు విచిత్రమైనటువంటి మోహం అని అంటున్నామంటే, ఈ జగత్తు సత్యం అనేటువంటి విషయాన్ని మనకి తెలియకుండానే మనం ఖచ్చితంగా పాటిస్తున్నాం, అదొక విచిత్రం. కానీ ఏం తెలుసుకుంటున్నాం శాస్త్రం ద్వారా, ఈ జగత్తు మిథ్యా అని తెలుసుకుంటున్నాం, ఉన్నదంతా పరమాత్మే అని తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నప్పటికీ కూడా ఈ ప్రపంచం సత్యమని, ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి సుఖాలు భోగాలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాయని, అవి అనుభవించడం కోసమే నేను పుట్టానని, కాబట్టి వాటిని నేను అనుభవించాలని, వాటి కోసం ప్రయత్నం చేయాలని, ఈ రకమైనటువంటి భావనతోనే ఉంటాడు మానవుడు ఎప్పుడు కూడా. అందుకనే విచిత్రమైనటువంటి భ్రమలో ఉన్నాడు. ఈ భ్రమ తొలగేటువంటి వాడు ఎవరనంటే, సద్గురువు లభించినటువంటి వాడు. అతడేం చేస్తాడంటే, ఈ సంసార జన్మ మరణ చక్రములో ఇరుక్కొని నేను బాధలు పడుతున్నాను అనుకుంటాడు. సామాన్యుడికి, ఈ గురువు దగ్గర చేరినటువంటి శిష్యుడికి, అంటే పరమభక్తి కలిగినటువంటి శిష్యుడికి, ఆ ఇద్దరికి ఉన్నటువంటి తేడా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు భోగాలు పొంది నేను హాయిగా ఆనందించాలా అనుకునేవాడు వాడు. ఇదంతా ఒట్టిదే ఏమీ లేదు, నేను గురువు బోధించినటువంటి జ్ఞానాన్ని అందుకొని ఈ ప్రపంచం అంతా మిథ్యాన్ని తెలుసుకొని సత్యమైనటువంటి పరమాత్మని, ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మని అందుకొని ఆ ఆనందంగా ఉండాలి అని అనుకునేటువంటి వాడు ఈ శిష్యుడు. కాబట్టి ఇప్పుడు ఈ శిష్యుడికి ఆ స్థితి ఎందుకు కలిగింది, అలాంటి భావన ఎట్లా వచ్చింది, ఎట్లా వచ్చిందనంటే, ఆ సంసార మోహాన్ని గురువు పోగొట్టాడు కాబట్టి, ఈ భ్రమని పోగొట్టాడు కాబట్టి. అందుకని సంసార మోహనాశాయ తస్వై శ్రీ గురవే నమః అని అంటున్నారు. అంటే ఈ సంసారం అనేటువంటి భ్రమని పోగొట్టేటువంటి అటువంటి గురుదేవునికి నేను సదా ప్రణమిల్లుతున్నాను అని చెప్తూ ఉన్నారు. మరి నేను ఆత్మను అని తెలియనందువల్ల నేను జీవుణ్ణి అని అనుకుంటా ఉన్నారు. జీవుణ్ణి అనుకోవటం వల్ల ప్రపంచం సత్యమని అనుకుంటున్నాం. ప్రపంచం సత్యం అనుకోవటం వల్ల ఇందులో ఉన్నటువంటి వస్తువులు విషయాలు సుఖాన్ని భోగాన్ని ఆనందాన్ని ఇస్తాయి అని అనుకుంటున్నాం. ఇది భ్రమ. మనం ఏ భ్రమలో ఉన్నాము అని అంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం సత్యమని, ఇందులో ఉన్నటువంటి వస్తువులు నాకు సుఖాన్ని ఇస్తాయని, ఆ సుఖాన్ని నేను హాయిగా ఆనందంగా పొందగలను, శాశ్వతంగా నేను ఆ సుఖాన్ని పొందగలను అని. ఈ మూడు విషయాలు కూడా ప్రతి మానవుడు కూడా భ్రమలో ఉన్నటువంటి వాడు అనుకునేటువంటి విషయాలు. మరి ఈ భ్రమ కనుక తొలగాలంటే, ఈ భ్రమ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఈ భ్రమ మనకి ఎందుకు వచ్చింది? అవిద్య వల్ల వచ్చింది, అజ్ఞానం వల్ల వచ్చింది. మరి భ్రమ తొలగాలంటే అవిద్య తొలగాల. మరి అవిద్య తొలగాలంటే విద్య కావాలి. చీకటి తొలగాలంటే వెలుగు కావాలి కదా. కాబట్టి అవిద్య తొలగాలంటే విద్య కావాలి. మరి విద్య కావాలంటే, విద్య అంటే జ్ఞానం కదా. మరి జ్ఞానం కావాలంటే, జ్ఞానం అంటే అసలు ఏంటి? ఆత్మజ్ఞానం. మరి ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటిది ఎవరు? ఆ అందించేటువంటి వాడే గురువు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని అందించి ఈ జనన మరణ సంసార భ్రమని మనకి పోగొట్టేటువంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను అని ఆ గురువుని ఇక్కడ ప్రశంసిస్తూ ఉన్నారు. ఇప్పుడు గురువు యొక్క స్వరూప లక్షణం మీదనే సమస్తమైనటువంటి జగత్తు కూడా ఆధారపడి ఉన్నది అని ప్రశంసిస్తూ 67వ శ్లోకంలో చెప్తున్నారు. 67వ శ్లోకం చూడండి. యత్ సత్వేన జగత్ సత్వం, యత్ ప్రకాశేన భాతి తత్, యదానందేన నందంతి తస్మై శ్రీ గురవే నమః. యత్ సత్వేన, సత్యేన కాదు సత్వేన, అంటే ఏ గురు పరబ్రహ్మ యొక్క సత్తా చేత. సత్తా అంటే ఉండటం, ఉనికి. ఏ గురు పరబ్రహ్మ యొక్క సత్తా వల్ల, ఉనికి వల్ల జగత్తు సత్యం, జగత్తు యొక్క సత్యత్వం లేదా ఉనికి అనేటువంటిది సంభవిస్తున్నదో, అంటే ఏ గురు పరమాత్మ ఉండటం వల్ల జగత్ అనేది ఉంటున్నదో. యత్ ప్రకాశేన, ఏ గురువు యొక్క ప్రకాశం చేత తత్ భాతి ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నదో. యత్ ఆనందేన, ఏ గురుదేవుని యొక్క ఆనందం వల్ల నందంతి ఈ జగత్తంతా కూడా ఆనందిస్తా ఉన్నదో. తస్మై, అటువంటి శ్రీ గురవే నమః, అటువంటి గురువుకి నేను సదా నమస్కారం చేస్తున్నాను. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే గురువు సచ్చిదానంద స్వరూపుడు అని చెబుతున్నారు. సత్తు చిత్తు ఆనందం, మొట్టమొదటి సత్వం, చివరిది ఆనందం, మధ్యలో చెప్పింది ప్రకాశం, ఏంటి జ్ఞాన ప్రకాశం. అందుకని సత్తు చిత్తు ఆనందం అంటే గురువు సచ్చిదానంద స్వరూపుడు. కాబట్టి గురువు యొక్క యథార్థ స్వరూపాన్ని సచ్చిదానంద స్వరూపంగా, సత్తు చిత్తు ఆనందంగా ముందుగా మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. సత్తు అంటే ఉండటం, ఉనికి. సత్తు అంటే ఉండటం. ఇప్పుడు ఆ కుర్చీ ఉన్నది, గోడ ఉన్నది, స్తంభం ఉన్నది, మైకు ఉన్నది, కెమెరా ఉన్నది, అంటే ఉన్నది ఉన్నది ఉండటం. మరి జగత్తు ఉన్నది అని అంటున్నాం. జగత్తు ఉన్నది అని ఎందుకు అంటున్నాం అంటే జగత్తుకు ఆధారమైనటువంటి గురు పరమాత్మ కారణంగా. చీకట్లో పాము ఉన్నది అని ఎందుకు అంటున్నామంటే అక్కడ తాడనేది ఒకటి ఉండటం వల్ల. అజ్ఞానంలో జగత్తు ఉన్నది అని ఎందుకు అంటున్నామంటే అక్కడ పరమాత్మ చైతన్యం ఉండటం వల్ల. కాబట్టి జగత్తు మొత్తానికి ఆధారం ఏమిటి? పరమాత్మ చైతన్యం. అంటే పరమాత్మ చైతన్యం కారణంగానే, అంటే పరమాత్మే జగత్తుగా ఉన్నాడు. మనకు మూడు వాదాలు ఉన్నాయి కదా, ఆరంభవాదం, పరిణామవాదం, వివర్తవాదం అని. అంటే అసలు ఈ సృష్టి అనేటువంటిది ఎట్లా వచ్చింది అని అంటానికి, తండ్రి కొడుకును కన్నట్టుగా, భగవంతుడు ఈ సృష్టిని పుట్టించాడని. అది ఆరంభవాదం, అది అబద్ధం. రెండవది పరిణామవాదం, పాలు పెరుగైనట్టుగా, అది అబద్ధం. మూడవది తాడు పాముగా కనిపించినట్టుగా, వివర్తవాదం. ఇది రైటు. అవెందుకండి తప్పు? ఎందుకు తప్పు అనంటే, తండ్రి కొడుకు ఇద్దరున్నారు కదా, మరి ఇక్కడ పరమాత్మ ప్రపంచం రెండు సత్యంగా ఉన్నాయా? అక్కడ రెండు ఒకటే, రెండు సత్యమే, ఇక్కడ రెండు సత్యం కాదు. కాబట్టి దాన్ని నమ్మటానికి వీల్లేదు. సరే పోనీయండి, పాలు పెరుగైనట్టు. పాలు పెరుగ్గా మారితే పాలు లేవుగా. ఇప్పుడు పరమాత్మ జగత్తుగా మారితే పరమాత్మ లేడుగా, ఒట్టి జగత్తు మాత్రమే ఉంటుందిగా. అంటే పరమాత్మ అబద్ధం, జగత్తు సత్యం అని మనం ఒప్పుకోవాలా? దాన్ని ఒప్పుకుంటామా? వల్లగదు. కాబట్టి అది తప్పు. మరైతే తాడు పాములాగా కనిపించినట్టు అంటే, అంటే పరమాత్మ ప్రపంచంలాగా కనిపించినట్టు. తాడు పాములాగా ఎంతసేపు కనిపిస్తుంది? చీకటి ఉన్నంత వరకు కనిపిస్తుంది. వెలువేస్తే తాడు మాత్రం ఉంటుంది. అలాగనే ఈ జగత్తు ఎంతకాలం ఉంటుంది? నీవు అజ్ఞానంలో ఉన్నంతకాలం ఉంటుంది. నీవు కనుక జ్ఞానంలో కనుక్కుంటే, ఆత్మజ్ఞానంలో కనుక్కుంటే, అప్పుడు జగత్తు అదృశ్యమైపోద్ది, పరమాత్మ మాత్రం ఉంటుంది. అందుకని పరిణామవాదం తప్పు, ఆరంభవాదం తప్పు, వివర్తవాదం ఒకటే రైట్ అయినటువంటిది అని. మరి ఆ లెక్క ప్రకారం పాముకు ఆధారం తాడైతే, జగత్తుకు ఆధారం పరమాత్మ కదా, పరమాత్మ అంటే ఇక్కడ గురువు కదా, అందుకని ఈ జగత్తు మొత్తానికి ఆధారమైనటువంటి వాడు గురు పరబ్రహ్మ, గురు పరమాత్మ అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి గురువు యొక్క సత్తా కారణంగా, ఉనికి కారణంగా, గురువు ఉండటం వల్ల ఈ సమస్తమైనటువంటి జగత్తు కూడా సత్యమే అనేటువంటి ఒక భావన కలుగుతుంది. అంటే ఉండటం అనేది కనిపిస్తా ఉంది. యత్ సత్వే తత్ సత్వం, ఏది ఉంటే అది ఉంటుందో, యత్ అభావే ఏది లేకపోతే అది లేనిదవుతుందో, ఏది ఉంటే అది ఉన్నట్టు, ఏది లేకపోతే అది లేనట్టు, అది పరమాత్మ, అది గురువు. కాబట్టి ఈ న్యాయాన్ని అనుసరించి ఇక్కడ కార్యకారణ సంబంధం ఉంది. కారణం ఉంటే కార్యం ఉంటుంది, కారణం ఉంటే కార్యం ఉంటుంది, కార్యం ఉంటే కారణం కూడా ఉండాలి. ఇప్పుడు కార్యం జగత్తు, కారణం పరమాత్మ. కాబట్టి పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈ జగత్తు మనకు కనిపిస్తా ఉంది, తాడుంది కాబట్టి పాము కనిపిస్తా ఉంది. సరే పాము ఉంది కదా, పాము కనిపిస్తుంది కదా అంటే దానికి ఏదో కారణం ఉండాలి, అది తాడు. కాబట్టి జగత్తుకి కారణం ఏమిటంటే పరమాత్మ. ఈ ప్రకారంగా కార్యకారణ సంబంధం అనేటువంటిది కూడా ఇక్కడ మనకి ఉన్నది. అంటే గురువు యొక్క సత్తా కారణంగా జగత్తు నిలిచి ఉన్నది, కార్యాన్ని బట్టి కారణం ఉన్నది. ఈ జగత్తు కార్యం కాబట్టి కారణం ఆ పరమాత్మ. కాబట్టి ఈ జగత్తుకు ఆధారం గురు పరమాత్మ. అలాగే ఏది ప్రకాశిస్తే అది ప్రకాశిస్తుందో, ఏది భాషించకపోతే అది భాషించదో అనేటువంటి న్యాయాన్ని అనుసరించి గురువు గురు పరబ్రహ్మ యొక్క స్వరూపం ప్రకాశిస్తా ఉన్నది కాబట్టి జగత్తు ప్రకాశిస్తా ఉన్నది. ఈ విషయాన్ని మనకు ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి, తస్య భాష సర్వమిదం విభాతి అని. అంటే ఉపనిషత్తు వాక్యం ఎట్లా అయితే మనం ప్రమాణంగా తీసుకున్నామో, ఈ ప్రపంచం భాషించడానికి కారణం పరమాత్మ, పరమాత్మని ఇక్కడ గురువు అన్నారు కాబట్టి గురు పరమాత్మ. కాబట్టి గురువు చిత్స్వరూపం అనేటువంటి విషయం అర్థమైపోయింది. గురు సత్స్వరూపం అనేటువంటి విషయం ఇంతవరకు చెప్పుకున్నాం, ఇప్పుడు గురు చిత్స్వరూపం అనేటువంటి విషయం. చిత్స్వరూపం అంటే జ్ఞానస్వరూపం, అంటే గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానం కారణంగానే ఈ ప్రపంచం మిథ్యైపోయి పరమాత్మ సత్యమవుతుంది. అప్పటిదాకా పరమాత్మని అనుభవించడానికి కుదరదు. జగత్తును భాషిస్తున్నంత కాలం, జగత్తు సత్యం అనుకున్నంత కాలం పరమాత్మతో నీకేం సంబంధం ఉండదు. జగత్తు మిథ్య అనేటువంటి భావం వచ్చినప్పుడే పరమాత్మ సత్యం అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇక మూడవది గురువు యొక్క ఆనందం. గురువు యొక్క ఆనందం వల్ల జగత్తంతా ఆనందంగా ఉంది అన్నారు. ఇది కూడా మనకు అతిశయోక్తిగానే కనపడుద్ది. అంటే గురువు యొక్క ఆనందం అని అంటే, గురువు ఆత్మస్వరూపం అయినప్పుడు, ఆత్మ ఆనంద స్వరూపం అయినప్పుడు, అప్పుడు గురువు ఆనంద స్వరూపం కాదు, గురువు ఆత్మస్వరూపం అని ఒప్పుకుంటుంటివి. ఆత్మ అంటే ఆనంద స్వరూపం అని ఒప్పుకోండి. అయినప్పుడు గురువు ఆనంద స్వరూపం అవుతాడు కదా. కాబట్టి గురువు ఆనంద స్వరూపం గనక ఈ జగత్తంతా కూడా ఆనంద స్వరూపంగానే ఉంది. ఇలా గురువుని ఆనంద స్వరూపంగా భావించినప్పుడు ఈ జగత్తంతా కూడా ఆనంద స్వరూపంగానే ఉంటుంది. నిజంగా జీవుడు యథార్థంగా ఆత్మస్వరూపమే కదా. మరి ఆత్మ ఆనందం కదా, అంటే జీవుడు ఖచ్చితంగా ఆనందమే, ఆనంద స్వరూపమే. నిజంగా మనం అందరం ఆనంద స్వరూపాలే. ఆనంద స్వరూపమైనటువంటి నేను ఆనందంగా ఉంటున్నానా అంటే మళ్ళీ ఉండటం లేదు. ఎందుకని ఉండటం లేదు? ఆ ఆనందాన్ని నేనే పోగొడుతున్నాను. ఆనందంగా ఉన్నదాన్ని ఏదో తీసుకొచ్చి నేను కప్పేస్తా ఉన్నా. ఏం కప్పేస్తా ఉన్నా? అజ్ఞానం. కాబట్టి ఈ అజ్ఞానం ఎప్పుడైతే కప్పేసిందో ఆనందం కాస్త పోతుంది. ఆనందం ఎప్పుడైతే జీవుడికి లేకుండా పోయింది, ఎందుకంటే జీవుడు కదా ఆత్మేమో ఆనంద స్వరూపం, మరి నువ్వు ఆత్మగా ఉండలేదుగా, ఏం చేస్తున్నావు? అజ్ఞానం కారణంగా వచ్చినటువంటి ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యంతో ఉన్నావు. ఈ తాదాత్మ్యం కారణంగా ఏమయ్యావు? నువ్వు జీవుడివయ్యావు. జీవుడివయ్యావు కాబట్టి ఇప్పుడు నీకు ఆనందం లేదు. అంటే జీవభావాన్ని కప్పేసేటప్పటికీ ఆనందం కాస్త ఆవిరైపోయింది. ఆవిరైపోలేదు, ఆనందం లోపలుంది, కానీ అది మాత్రం నీకు తెలియదు. ఆనందం ఎప్పుడైతే తెలియదో నువ్వేమనుకుంటున్నావు? ఏదో నాకు ఈ కష్టం వచ్చిందండి, నాకు ఈ బాధ వచ్చిందండి, అదిగో వాడి వల్ల నేను ఇట్ అయ్యానండి, నాకు ఇదిగో ఈ సంతోషం లేదండి, ఇవాళెందో మరీ బాధగా ఉంది, అన్నీ మనకి వచ్చేది. మరైతే దీన్ని పోగొట్టుకోవటం కోసం ఏం చేస్తున్నావు? ఇక్కడ కల్పితమైనటువంటి దుఃఖంలో ఉండి, అంటే నువ్వు కల్పించుకున్నటువంటి దుఃఖంలో ఉండి ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి కూడా కల్పితమైనటువంటి ఆనందం కోసమే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఏ ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నావంటే ఇక్కడ ఉన్నటువంటి వస్తువులో విషయాలో వ్యక్తిలో ఏదో ఒకటి నాకు కనుక వస్తే నాకు ఈ కష్టం తీరిపోద్ది, నేను హాయిగా ఉంటాను, ఆనందంగా ఉంటాను అని అనుకుంటున్నావు. కాబట్టి ఈ కల్పితమైనటువంటి ఈ జీవభావం ఏదైతే ఉందో దాని కారణంగా ఆనందం అనేటువంటిది లేకుండా పోయింది గనక మళ్ళీ నువ్వు ఆనంద స్వరూపుడివి కావాలంటే, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని గనక నువ్వు పొందాలనంటే నువ్వు చేయవలసింది ఏమిటనంటే ఆ జీవభావాన్ని వదులుకోవటమే కావాలి. కాబట్టి ఇది మూలాన్ని దెబ్బ కొడతాం. ఏదో పై పైన ఏదో చేస్తే లాభం లేదు. ఇప్పుడు ఏదో ముక్కులో చీవిడి గారుతుందండి, జలుబు చేసిందండి అని ముక్కు గట్టిగా పట్టుకుంటే ప్రయోజనం లేదు. అది ఎందుకు జలుబు చేసిందో, ఆ జలుబు కారణం ఏందో తెలుసుకుని ఆ కారణాన్ని పోగొట్టడానికి కావాల్సిన ట్యాబ్లెట్ ఏదో వేసుకుంటే అప్పుడు క్రమంగా దగ్గుద్ది. అంతేగాని ముక్కును గట్టిగా కనుక పట్టుకుంటే ఇక జలుబే కాదు, ఏ జబ్బు ఉండదు, హాయిగా ఉంటుంది తర్వాత. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే మూలాన్ని దెబ్బ కొట్టాలి. పై పైన ఏదో చేస్తే లాభం లేదు. చెట్టు కూడా అంతే. చెట్టును కూడా మనం ఏదన్నా ఒక ఆకునో నాలుగు కొమ్మల్లో తుంచామనుకోండి ఏం పర్వాలేదు, దానికి కింద వేళ్ళు ఉన్నాయి, అందుకని మళ్ళీ అది కాస్త మనం తుంచేసినవన్నీ మళ్ళీ వస్తాయి. అందువల్ల ఇక్కడ కూడా మూలాన్ని మనం దెబ్బ కొట్టాలి. ఆనంద స్వరూపమైనటువంటి నీవు, ఎందుకంటే గురువు ఆనంద స్వరూపం, ఆ ఆనందం జగత్తంతా ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, గురువు ఆనంద ఆయన ఆత్మస్వరూపం కాబట్టి ఆనంద స్వరూపం, అందుకని జగత్తంతా ఆనందంగా ఉంది. జగత్తంతా ఆనందంగా ఉందంటే నేను కూడా ఆనందంగా ఉండాలా, నీవు కూడా ఆనందంగా ఉండాలా? మరి నువ్వు ఆనందంగా ఉండలేదు. ఎందుకు ఆనందంగా ఉండలేదనంటే ఆత్మస్వరూపంగా ఉండలేదు, అంటే జీవభావాన్ని కప్పేశావు, దాంతో నువ్వు ఈ ప్రపంచంలోకి తిరుగుతున్నావు. మరి నీకు ఆనందం కనుక కావాలి, నువ్వు ఆనంద స్వరూపానికి కావాలంటే ఆ జీవభావం మళ్ళీ వదిలిపోవాలి. కాబట్టి మనకి ఈ ఆనందం అనేటువంటిది మన స్వరూపం అనే విషయాన్ని ఖచ్చితంగా మనం గ్రహించాలి. ముందు లౌకికమైనటువంటి సుఖాలకి కారణంగా కనిపించేటువంటివి, లౌకికమైనటువంటి సుఖాన్ని పొందాలంటే, ఆనందాన్ని పొందాలంటే మనకు కనిపించేటువంటి వస్తువులు కానీ, విషయాలు కానీ, భోగాలు కానీ ఏవి కూడా అవి ఆ ఆనందాన్ని కలిగించలేవు. సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి మానవుడికి. మానవుడికి సుఖ దుఃఖాలు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే, నువ్వు పూర్వంలో చేసుకున్నటువంటి కర్మఫలాల్లో నుంచి పక్వానికి వచ్చినటువంటి ప్రారంభ కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా వస్తున్నాయి. పాపం గనక వస్తే, పక్వానికి వస్తేనేమో దుఃఖాన్ని అనుభవిస్తావు, పుణ్యం గనక పక్వానికి వస్తేనేమో సుఖాన్ని అనుభవిస్తావు. కాబట్టి ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా ఏదో ఎందుకో వస్తున్నాయి 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 అనుకుంటాం, కానీ వాటి నిజమైన కారణం మనకు తెలియటల్లా. ఇప్పుడు ఎవడో ఒక ఆయన అడిగాడు, ఏమండి ఈ గొడవ అంతా ఎందుకనండి, భగవంతుడు మనకి ఎందుకు దుఃఖం వస్తుందో ఎందుకు సుఖం వస్తుందో మనకు గనక మూల కారణాలు గనక తెలిపితే మనం హాయిగా ఆనందంగా ఉంటాం కదండి అన్నాడు ఒక ఆయన. భగవంతుడు తెలివి తక్కువడేం కాదు, ఆయనకు అన్నీ తెలుసు, అందుకని నీకు గుర్తు లేకుండా చేశాడు. ఒకవేళ నీకు అన్ని కనుక గుర్తున్నాయనుకోండి, అన్ని కనుక గుర్తుంటే ఏమవుతుంది, నీ పరిస్థితి దారిన పోయేటువంటి పాముందనుకో, అది పూర్వజన్మలో నా భార్య కాబట్టి తెచ్చుకుందాం అనుకుంటాం, దాన్ని వదిలిపెట్టలేవు, దాన్ని వెనకడితేనే పోతాం. ఓ తేలుందనుకో, మన మా మిత్రుడు లేదా బంధువు లేదా ఇట్లే ఏదో క్రూర మృగం ఉందనుకో, అది కూడా మన అబ్బాయో అమ్మాయో పూర్వజన్మలో, మరి ఇప్పుడు ఏం చేయాలా, దాన్ని తీసుకెళ్లి తెచ్చుకొచ్చుకొని ఇంట్లో కట్టేసుకుంటావా? కాబట్టి నీకు ఈ కర్మ పట్టకుండా ఉండటం కోసమే అన్ని మతిమరుపు చేసి ఏది గుర్తు లేకుండా చేసి నీవు కార్యకారణ సంబంధంతో తెలుసుకోవాల. నీకు ఇప్పుడు కష్టం కనుక వచ్చింది, దానికి కారణం పూర్వంలో నువ్వు చేసినటువంటి పాపం. నీకు ఇప్పుడు సుఖం వచ్చింది, దానికి కారణం నువ్వు పూర్వంలో చేసినటువంటి పుణ్యం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రకారంగా అర్థం చేసుకొని మనలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని, మనలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆనందాన్ని, ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని మనం పొందటం కోసమని ఏ గురుదేవుణ్ణి అయితే ఆశ్రయించాలో ఆ గురుదేవుడు, ఏ గురుదేవుడైతే మనకున్నటువంటి ఈ సమస్తమైనటువంటి దుఃఖాన్ని పోగొట్టి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తాడో అటువంటి గురుదేవునికి నేను నమస్కరిస్తున్నాను అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. మరి గురు బ్రహ్మమే గనక, బ్రహ్మము అస్థి భాతి ప్రియము అనేటువంటి లక్షణాలు గలవి గనక అటువంటి గురుదేవుణ్ణి స్తుతిస్తూ తర్వాత శ్లోకం చెప్తున్నారు, మనం రేపు చెప్పుకుందాం.